the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. రోజు ఈ COVID-19 చైనాలో ఇవన్నీ చాలా మాట్లాడేసుకున్నాం, కానీ ఈ మధ్యకాలంలో ఒక 3-4 డేస్ నుంచి తిరువనంతపురం టాప్ న్యూస్లో ఉంటుంది. యాక్చువల్గా మనకి ఈ మధ్యకాలంలో గుళ్ళు అసలు తెరుచుకోవట్లేదు, కానీ వరల్డ్స్ రిచెస్ట్ గాడ్గా చెప్పాలంటే ఇదివరకైతే ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రస్తుతం అంటే బాగా కాస్త హుండీ ఎక్కువగా నిండుతూ ఉండడం ఇట్లాంటి వాటి గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక రిచెస్ట్ గాడ్గా చెప్పుకుంటారు. కానీ ఆ బెంచ్ మార్క్ని ఇంకొంచెం హై స్టాండర్డ్లో సెట్ చేసి మరీ వరల్డ్స్ రిచెస్ట్ గాడ్గా పేరు పొందినటువంటి పద్మనాభస్వామి, అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి ఈ మధ్య మళ్ళీ కోర్టులో ఇంకో తీర్పు కూడా వచ్చింది. అది వరకు అసలు ఆ రాజ కుటుంబం వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు అని అన్నారు. ఆ తర్వాత ఏమో ఒక్క గది వదిలేయాలన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక తీర్పు వచ్చింది. లక్షల కోట్ల బంగారు వజ్రాలు, బంగారాలు, తర్వాత రత్నాలు, ఇంకా బోల్డంత అమూల్యమైనటువంటి ఆభరణాలతో పాటు అసలు ఎవ్వరూ దానికి వెల కూడా కట్టలేనంత సంపద కలిగిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణని తిరువాన్కూర్ రాజవంశీయులదే అని సుప్రీంకోర్టు తీర్పుచ్చింది. అయితే అక్కడ చాలా అరుదైన నిధులు ఏవైతే ఉన్నాయో అది ఉన్నటువంటి ఆ నేలమాళిగ బీని ఇంకా తెరిచే అవకాశం లేనట్టే అని ప్రస్తుతం రీసెర్చర్స్ అంటున్నారు. ఇదివరకు తెరిచారా అంటే 2014 ఎక్స్ సిఏజీ వినోద్ రాయ్ అనే అతని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఒకటి పెట్టారు. ఆ కమిటీ దాని నివేదికలో ఏం చెప్పిందంటే 1990 2 సార్లు, 2002 5 సార్లు ఆ గదిని తెరిచినట్టు వాళ్ళ మొత్తం రిపోర్ట్లో చెప్పారు. వెండి వస్తువుల్ని తీసుకుని బంగారు పాత్రల్ని అందులో ఉంచినట్టు చెప్పారు. ఆ నివేదికని సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ మొత్తం దాని గురించి అంతా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గదిని తెరిచే విషయం మీద వినోద్ రాయ్ రాజకుటుంబీకులతో కూడా చర్చించారు. అయితే పాస్ట్లో ఈ గదిని తెరిచినట్టు వచ్చిన వార్తల్ని అటు రాజకుటుంబీకులు కూడా ఖండించారు. ఎందుకంటే వాస్తు రీతిలో బీ గది నిర్మాణం కొంచెం విలక్షణమైనదిట. బీ గదిలో 2 డిపార్ట్మెంట్ అంటే 2 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ది భారత కొనే కల్లారా అని, 2వది శ్రీ పండరా కల్లారా. ఫస్ట్ విభాగాన్ని మాత్రమే తెరిచారుట, ప్రధాన విభాగంలోకి వాళ్ళు అసలు ఇంకా ప్రవేశించలేదుట. అయితే ఆ గదిని తెరవాలా వద్దా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి భగవంతుని అభీష్టం తెలుసుకోవడానికి దేవ ప్రసన్నం అనే ఒక కార్యక్రమాన్ని 2011 వాళ్ళు అప్పుడు నిర్వహించారు. అయితే ఆ గదిని తెరవకూడదు అన్నది దేవుడి అభిమతం అని వాళ్ళు చెప్పారు. అయితే లేటెస్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకి ఆలయ నిర్వహణ పూర్తి బాధ్యతలని రాజవంశీయులకే అప్పగించడంతో మేబీ ఇప్పుడు ఇప్పుడు హోల్ అండ్ సోల్ డెసిషన్ మేకింగ్ వాళ్లే అయ్యారు కాబట్టి మేబీ ఆ నేలమాళిగను తెరవడం మీద ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక అభిప్రాయానికి అయితే వస్తారు. అండ్ మోస్ట్లీ వాళ్ళు ఆ బీ రూమ్ ఏదైతే ఉందో దాన్ని తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయేమో అని ఒక చిన్న డౌట్. అయితే రాజవంశీయులు మటుకు వాళ్ళ పూర్వీకులు ఏదైతే అనుసరించారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉంది తప్ప మళ్ళీ దానికోసమని ప్రత్యేకంగా ఇప్పుడు మేమైతే ఏమీ ఓపెన్ చెయ్యము, ఏదైతే రూల్ ఉందో దాన్ని అట్లాగే అట్టు పెడతామని వాళ్ళు చెప్తున్నారు. వాటెవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఆ గదిని తెరిచే అవకాశాలు అయితే లేవు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మరి తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం అదే వాళ్ళు చెప్తోంది. అయితే ఇన్నాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కడో ఇంకా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కొంచెం రెవెన్యూ పరంగా చూసుకున్నా కూడా ఎక్కువే వస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్గా ఉండాలి అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇంకా అది రాజవంశీకులకే వెళుతుంది అని తెలిసింది కాబట్టి మెల్లిగా అన్నీ సర్దుకుంటూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో దాని గురించిన బోల్డన్ని విశేషాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. అయితే దీనికన్నా ముందు అది వరకు అసలు ఏం తీర్పు ఇచ్చారు దాన్ని కూడా ఒకసారి తెలుసుకుని ఆ తర్వాత అసలు ఆ రాజవంశీయుల ఇంకా హిస్టరీ దానికి ముందు ఏం జరిగింది అవన్నీ కూడా చెప్పుకుందాం. 2014లో మే జూన్ ఆ టైంలో, ఇప్పుడు నాకు కరెక్ట్ డేట్స్ అయితే గుర్తులేదు కానీ మే జూన్లో తిరువాన్కూర్ రాజవంశం వాళ్ళు సెలవు పుచ్చుకోవాలి. ఇంకా ఇదంతా కూడాను రాజవంశ ప్రతినిధి అయినటువంటి ఆదిత్య వర్మ April 27th గుడికి తన హోండా సిటీ కార్లో వచ్చి జిల్లా జడ్జికి గుడి తాళంచెవులు, నేలమాళిగల తాళంచెవులు అన్నీ అప్పగించి అప్పుడు కోర్టు తీర్పును మేము శిరసావహిస్తున్నామని చెప్పారు అని అప్పట్లో న్యూస్లో వచ్చింది. 250 ఏళ్లుగా తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయంకి ధర్మకర్తలుగా ఉన్నటువంటి తిరువాన్కూర్ రాజవంశం అప్పుడు 2014 ఏప్రిల్ ఎండ్ ఆర్ మేలో చెప్పాలంటే అప్పుడు సెలవు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు రాజవంశ ప్రతినిధి ఉన్నాడో ఆదిత్య వర్మ, అతను ఒక చిరునవ్వుతోటి తన విషాదాన్ని అదుపు చేసుకుంటూ తన చేతిలో ఉన్న కారు తాళంచేవిని ఎత్తి చూపిస్తూ నా దగ్గర ఉన్న కీ హే ఇదొక్కటే అన్నాడు. చాలా డ్రమాటిక్గా అంటే ఏదో అరే అని ఎవరైనా సరే సెంటిమెంట్తో ఫీల్ అయ్యేటట్టుగా అనిపించింది అప్పట్లో. అది 1000 ఏళ్ల నాటి ఆ గుడికి వాళ్ళు కేవలం దాసానుదాసులమని, వాళ్ళ ఆస్తి సర్వస్వం పద్మనాభుని సొంతమని 1750స్లో అప్పటి రాజు మార్తాండవర్మ ప్రకటించారు. ఆయన వారసులందరూ కూడాను గుడి ఆస్తుల్ని సంరక్షిస్తూ వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికాలు అంతరించాక ఏం చెయ్యాలి అన్నటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు అప్పటి రాజు చిత్ర తిరుణాల్ బలరామవర్మకి భారత ప్రభుత్వానికి 1949లో ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఏంటంటే గుడి రాచ కుటుంబం నిర్వహించే ట్రస్టు ఆధ్వర్యంలోనే నడపడానికి కేరళ ప్రభుత్వం ఒప్పుకున్నది. 1991లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు మార్తాండవర్మ వారసుడిగా వచ్చాక గుడిలో అక్రమాలు జరగడం స్టార్ట్ అయినాయి. పాత రాజుకి ఆప్తుడు మాజీ ఐపీఎస్ అధికారి అయిన టిపి సుందర్రాజన్కి అది నచ్చల చాలా బాధేసింది. గుడి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి అని కోర్టులో కేసేశారు. 2007 డిసెంబర్లో తిరువనంతపురం కోర్టు రాజకుటుంబానికి గుడి మీద హక్కు లేవు అని తీర్పిచ్చింది. దాన్ని మార్తాండవర్మ సవాల్ చేశాడు. 2011లో కేరళ హైకోర్టు కింది కోర్టును తీర్పుని సమర్థిస్తూ గుడి ఆస్తులు స్వాధీనం చేసుకోమని కేరళ గవర్నమెంట్ని ఆదేశించింది. దాని మీద మార్తాండవర్మ సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అయితే సుప్రీంకోర్టు అప్పట్లో ఒక కమిటీ వేసి గుడి ఆస్తుల విలువ తేల్చండి అని చెప్పింది. అయితే ఆ కమిటీ నేలమాళిగలు తెరవడం స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ ఆ ఆలయ సంపద గురించి తెలిసింది. అయితే 6వ మాళిగ కల్లార బి అంటారు, ఇందాక మనం మాట్లాడుకుంది దాని గురించే, అది తెరిస్తే అరిష్టం అంటూ ప్రచారం జరిపి దాన్ని తెరవనీయకుండానే దాచేశారు. అదే సమయంలో గుడి వ్యవహారాలు కాస్త క్షుణ్ణంగా పరిశీలించమంటూ సాలిసిటర్ జనరల్గా పనిచేసిన గోపాల సుబ్రహ్మణ్యంని అమికస్ క్యూరే అంటే న్యాయస్థానానికి ఒక ఫ్రెండ్ లాంటివాడు అమికస్ క్యూరేగా నియమించింది. ఆయన తన ప్రాక్టీస్ని పక్కన పెట్టి సొంత ఖర్చులతో రాకపోకలవి సాగించి చాలా డీప్ ఎన్క్వైరీ చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. దాంతో ఏప్రిల్లో 575 పేజెస్తో ఒక నివేదిక ఒక రిపోర్ట్ని సమర్పించాడు. అప్పుడు ఆ రాజకుటుంబం నుంచి గుడిని స్వాధీనపరచుకోవడం అనేది తీర్పు వచ్చింది. ఈ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో 575 పేజెస్, దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి. ఏంటంటే అంటే అవి ఓన్లీ ఎక్సర్ప్స్, 575 పేజెస్ ఆబ్వియస్లీ ఎవరు కూడా చదవడం కూడా కష్టమే, బట్ అందులో ఉన్నటువంటి ఎక్సర్ప్స్ తెలుసుకున్నా కూడా కళ్ళు తిరిగేట అంతటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అందులో. అవేంటో నేను చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
వస్తాడు వస్తుందమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. కలలే నిజమై వలపే వరమై కళకళలాడును జీవితము, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు, పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు. తన ముద్దుల మురళిగా నిన్ను మార్చి, తన ముద్దుల మురళిగా నిన్ను మార్చి, మోహన రాగం ఆలపించును, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. పసి పాపవలే నిన్ను ఒడిచేతి, కను పాపవలే కాపాడును, పసి పాపవలే నిన్ను ఒడిచేతి, కను పాపవలే కాపాడును. నీ మనసే మందిరముగ చేసి, నీ మనసే మందిరముగ చేసి, దైవము తానై వరములిచ్చును, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. నాడొక చెట్టును మోడు చేసి నా వాడే మోడకు చిగురు కూర్చును, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. కలలే నిజమై వలపే వరమై కళకళలాడును జీవితము, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో పద్మనాభస్వామి గుళ్ళో జరిగినటువంటి విషయాల గురించి 2014లో ఒక నివేదికని ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ తర్వాత దానికి సంబంధించిన హిస్టరీ అదంతా కూడాను ఏప్రిల్లో ఒక నివేదికని ఇస్తే మొత్తానికి ఎప్పుడు ఇదంతా కూడాను 2007 నుంచి 11 వరకు పూర్తిగా దాన్ని పరిశీలించి సాలిసిటర్ జనరల్గా పనిచేసిన గోపాల సుబ్రహ్మణ్యం, ఆయన తన ప్రాక్టీస్ని పక్కన పెట్టి మరీ సొంత ఖర్చులతో రాకపోకలు సాగించి అమికస్ క్యూరేగా ఉండి, అంటే కోర్టుకి ఫ్రెండ్గా ఉండి లోతుగా విచారణ జరిపి 2014 ఏప్రిల్లో 575 పేజీల ఒక రిపోర్ట్ని, నివేదికని కోర్టుకి ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత రాజకుటుంబం నుంచి గుడిని స్వాధీనపరుచుకున్నారు 2014లో. ఆ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మనకు తెలిస్తే నిజంగా అసలు వావ్ అనుకోక మానం. నేలమాళిగల నుంచి బంగారము, నగలు, వజ్రాలు భారీ స్థాయిలో తరలించబడ్డాయిట. అప్పటికే బంగారు రజనుని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇసుకలో కలిపి గుడి బయటకి తరలించారట. 30 ఏళ్ళుగా ఆదాయం వివరాలు అస్సలు సరిగ్గా జరగలేదు, నోట్ చేయలేదు, ఆడిట్ జరగలేదు, కరెన్సీ నోట్లని ఒక స్టీల్ బాక్స్లో పెట్టి తాళం కూడా వేయట్లేదు. హుండీ నుంచి నెలకి 130 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని ఒక అంచనా, కానీ హుండీ తెరిచి లెక్కించేటప్పుడు రికార్డులే మెయింటైన్ చేయట్లేదు. అప్పటికి హుండీ తెరిచి వచ్చిన నాణాలన్నీ లెక్కబెట్టిన తర్వాత తిరుచి నుంచి వచ్చే ఒక వ్యాపారస్తుడి చేతికి ఇస్తున్నారు. దానికి కూడా రసీదు అనేది లేదుట. పోని అదేమన్నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నదా అంటే లేదు. 17 బ్యాంకుల్లో 34 ఖాతాల్లో పెట్టారది. మరి బ్యాంకు అకౌంట్ లేకపోతే పోనీ ఆహా ఓకే దానికి రెసిప్ట్ ఉండదులే అది బ్యాంకు డబ్బు కాదు కదా అనుకోవచ్చు. 17 అకౌంట్లు ఉండి 34 బ్యాంకుల్లో 34 అకౌంట్స్ ఉండి వ్యాపారస్తుడికి డబ్బు ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న రెసిప్ట్ కూడా లేకుండా ఉందంటే ఆలోచించండి. ఇక అలాగే గుడి భూములని అమ్మేసినట్టు కూడా తోస్తుంది. కొన్ని ట్రస్టులు అయితే బోగస్ ట్రస్టులుగా కనపడుతున్నాయట అప్పటికి 2014కి. ఇక ఉద్యోగుల దగ్గర బంగారం, వెండి రేకులు కనపడ్డాయట. అవి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఎక్కడ రికార్డు చేయలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే గాడ్ నోస్. 17 కిలోల బంగారం అసలు కనపడలేదుట. 17 కిలోలు. ఏమైంది అని అడిగితే నగలు చేయమని బయట కంసాలకి ఇచ్చాము అని అన్నారు. ఇక కల్లారా బి తెరిస్తే అరిష్టం అంటూ ఇంత హంగామా చేశారు, కానీ దాన్ని అంతకుముందే చాలాసార్లు తెరిచారని స్వయంగా చూసిన వాళ్ళు చెప్పారు. అక్కడున్న నగలని ఫోటోలు తీశారు. అవి తమ సొంతమని రాజకుటుంబం అనుకొని అమ్మాలని చూసింది. నగలు ఎలా ఉన్నాయో చూపించడానికి ఫోటోలు తీసుకున్నారు. కొన్ని గదులు చూస్తే వాటిల్లో విలువైన వస్తువులు ఉన్నాయన్న అనుమానం కూడా రాదు. వెళ్ళి చూస్తే భక్తులు ఇచ్చిన బంగారము, వెండి నగలన్నీ మామూలు పెట్టెల్లో పెట్టున్నాయి. అలాంటి గదుల్లో తాళం వేసి పెట్టిన ఒక హుండీలో ప్రాచీన కాలం నాటి నాణాలు, నగలు కనపడ్డాయి. ఇవన్నీ కూడా గుడి ఉద్యోగుల అజమాయిషిలోనే ఉన్నాయి అని అంటున్నారు. మరి తాళం చెవులు అడిగితేనేమో లేవంటున్నారు. ఎన్నో పురాతన నాణాలు ఉట్టినే అలా సంచుల్లో పడి ఉన్నాయి. దానికి ఎటువంటి సెక్యూరిటీ లేదు, తాళం వేసి లేదు, కనీసం ఒక లక్క సీల్ కూడా లేదు. జరుగుతున్న అక్రమాలు బయటపడడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద బోలెడన్ని ఆగడాలు జరిగినాయట. ఒక ఉద్యోగిని మీద అత్యాచారం జరిగిందిట, ఒక ఉద్యోగి మీద యాసిడ్ దాడి జరిగిందిట, ఇంకొక ఆటో డ్రైవర్ని చంపి గుడి ఎదుట ఉన్న కొలంలో పడేశారట. ఆ నివేదిక చదవంగానే సుప్రీంకోర్టుకి ఆగలేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆ 575 పేజెస్ రిపోర్ట్లో. వెంటనే గుడిని అప్పగించమని రాజకుటుంబాన్ని ఆదేశించింది. అప్పుడు మార్తాండవర్మ లేడు కాబట్టి 2013 డిసెంబర్లో చనిపోయాడు. ఆయన మీద కేసేసిన సౌందరరాజన్ 2011లోనే పోయారు. 5 సభ్యులతో కూడినటువంటి గుడి నిర్వహణ కమిటీ ఒకటి ఉంది. ఏదైనా ముఖ్యమైన విషయాల్లో రాజకుటుంబాన్ని సంప్రదించండి తప్ప వాళ్ళకి నిర్వహణలో భాగం కల్పించద్దు అని చెప్పారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయిన వినోద్ రాయ్ని గత 25 ఏళ్ళుగా జరిగినటువంటి లావాదేవీలు అన్నీ కూడా సమీక్షించండి అని చెప్తే నిపుణుల కమిటీ ఏర్పరిచి ఆ నేలమాళిగల్లో ఉన్నటువంటి వస్తువుల ఖరీదన్ని కట్టమంటే ఆయన మొత్తం మీద అంతా కూడా ఒక ప్రిసైజ్ ఒక రిపోర్ట్ని మళ్ళీ తయారు చేశారు. ఇక రాజకుటుంబం వాటన్నిటికీ అప్పట్లో 2014లో మౌనంగా సమ్మతించింది, ఎందుకంటే అన్ని సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు. బలరామవర్మ కొడుకైనటువంటి రామవర్మ ఆస్పెన్ వాల్ అండ్ కంపెనీ అనే ఒక 100 కోట్ల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, అప్పట్లో మంగళూరులో దాని హెడ్ ఆఫీసు. షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్లాంటేషన్స్, టూరిజం వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. బెంగళూరు, చెన్నై, త్రివేంద్రంలలో చాలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన తన ప్రతినిధిగా ఆదిత్యవర్మను పంపి ప్రభుత్వానికి తాళం చెవులు అప్పగించేశారు అప్పట్లో. ఆ తర్వాత ఇంకా బోర్డన్ని ఇదేంటి లావాదేవీల విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కొంచెం బాగా డిస్టర్బెన్సెస్ అవి వచ్చి, ఇంకా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసి ఇదిగో ఇప్పుడు ఇట్లా వాళ్ళ పరిధిలోకి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
పెట్టుకొని పూల దండలు ముడుచుకొని తూరీ గల్లే ఎగిరే దాన తొందరలోనే వస్తాడు మొగుడొస్తాడు.
సింగర్ సింహ, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి. మరి 2014 ఏప్రిల్లో నివేదిక ఇచ్చారని చెప్పాను కదా, మరి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2009 నుంచి 11 మధ్యలో స్టార్ట్ అయ్యి మెల్లిగా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా అలాగ చేస్తూ ఉన్నారు దాని మీద రీసెర్చ్. 2013 సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో కొంచెం గట్టిగానే చేశారు. అప్పుడు తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి గుళ్ళో నేలమాళిగలు తెరిచినటువంటి వైనం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అంటే మన టీవీలో గ్రాఫిక్స్ ఎక్కువ, సమాచారం తక్కువ అయిపోయి ఆ మాళిగలు తెరవడానికి కోర్టు నియమించిన కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన సివి ఆనంద్ బోస్ ఏం జరిగింది అనేది ఒక పత్రికకి చెప్పినప్పుడు దాని గురించి పూర్తిగా వేస్తేనే కానీ మనకు అర్థం కాల. అంటే అసలు ఒక కమిటీ వేయాల్సిన అవసరం, ప్రధానికి ఏదన్నా ఒకటి అన్సాల్వ్డ్ థింగ్ ఏదన్నా ఉంటే కనుక ప్రధానికి ఒక కమిటీ వేసేస్తారు. ఓకే వేశారు, అది కూడా చూస్తారంటగా అన్నట్టు జూలైలో రాజేంద్ర ప్రసాద్ లాగా చెప్తారు తప్ప అది ఎప్పటికవుతుంది అనేది ఎవరికీ తెలియదు. అయితే కమిటీ వేయడానికి నేపథ్యం ఏమిటి అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ గుడి చాలా శతాబ్దాలుగా ఉంది కానీ 1730లో తిరువాన్కూర్ రాజు మార్తాండవర్మ గుడిని కొత్తగా కట్టించాడు. అప్పటికి ఇంకో 20 ఏళ్ళకి తన రాజ్య సర్వస్వాన్ని పద్మనాభుడికి అంకితం చేసి ఆయన దాసులుగానే తను తన వారసులు రాజ్యం చేస్తామని ప్రకటించాడు. తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, మణిమాణిక్యాలని గుడికి సమర్పించి వాటిని నేలమాళిగలలో భద్రపరిచాడు. అతని వారసులు కూడా అదే పరంపరను కొనసాగించారు. అండ్ ప్రజలు ఏవైతే విరాళాలుగా ఇస్తారో వాటిని వేటిని కూడా వీటితో కలపల. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికాలు అన్నీ పోయి గుడి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందాము అని అనుకున్నది. కానీ రాచకుటుంబం ఒక ట్రస్ట్ని ఏర్పరిచి దాని ద్వారా గుడిని నిర్వహిస్తూ వచ్చింది. పద్మనాభుడికి పరమభక్తుడైన టిపి సుందరరాజన్ అనే ఒక మాజీ పోలీస్ అధికారి ఆ ట్రస్ట్ వ్యవహారం బాగాలేదని, నేలమాళిగల్లో దాచిన సొమ్ము ఏమైందో అని భయంగా ఉందని, అక్కడున్న వస్తువుల జాబితా అంతా రాయించి బహిర్గతం చేయాలని కోరుతూ 2007లో హైకోర్టుకి, ఆ పైన సుప్రీంకోర్టుకి అప్లై చేసుకున్నాడు. 2011 జనవరిలో కేరళ ప్రభుత్వం గుడి మేనేజ్మెంట్ తమకు అప్పగించాలని ట్రస్ట్ను ఆదేశించింది. కానీ దాన్ని ధిక్కరిస్తూ రాజకుటుంబం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పరిచి గుడిలో ఉన్నటువంటి 6 మాళిగల్ని తెరిచి వస్తువుల జాబితా తయారు చేసే బాధ్యతను అప్పగించింది. అప్పట్లో నేషనల్ మ్యూజియంకి డైరెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ బోస్ని కమిటీ చైర్మన్గా నియమించింది. వాళ్ళైతేనే కదా కరెక్ట్గా ఇట్లాంటివన్నీ కూడా అంచనా వేయగలరు. అందుకని ఆ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా ఆనంద్ బోస్కి తెలుసు. 6 మాళిగలలో 4 గుడి కార్యకలాపాల్లో భాగంగా తరచూ తెరుస్తూనే ఉంటారు. అవి గ్రానైట్తో నిర్మించబడి బ్యాంక్ స్ట్రాంగ్ రూముల్లాగా చాలా దృఢంగా ఉన్నాయట. అప్పట్లో అన్నీ ఒకే సైజులో లేవు, వాటిల్లో కొన్నిట్లో తరచుగా ఉపయోగించే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఎప్పుడో కానీ వాడని ఆభరణాలు ఉన్నటువంటి మాళిగలు మిగతా వాటికంటే కూడా పటిష్టంగా కట్టారు. విలువైన వస్తువుల్ని ఒక చెక్క పెట్టెల్లో పెట్టి వాటిని మాళిగల్లో భద్రపరిచారు. ఆ చెక్క పెట్టెలు కూడా ఒకే సైజులో లేవు, ఆభరణాల సైజును బట్టి పెద్దగా చిన్నగా ఉన్నాయి. ఆ పెట్టెలు పెట్టిన తర్వాత నేలమాళిగల్లో అటు ఇటు మసలడానికి చాలా తక్కువ చోటు ఉంది. అవన్నీ కూడా అప్పట్లో గుడి పూజారి కస్టడీలో ఉన్నాయి. 6 నేలమాళిగలలో 2 విషయమే మిస్టరీగా మిగిలింది. వాటిని ఏ అండ్ బిగా వ్యవహరించారు. ఎట్ లాస్ట్ ఏని తెరిచారు, బీని తెరవలేదు. ఆ ఏ మాళిగకి తలుపులు లేవు, భారీ గ్రనైట్ రాళ్ళని పేర్చి పెట్టారు. ఒక్కో రాయిని దింపాలంటే 10 మంది సాయం పట్టాలి మినిమం. అందుకని రహస్యంగా జరిగే అవకాశమే లేకపోయింది. లోపలికి వెళ్ళాక కూడా చీకటిగా ఉంటుందిట. కాగడాలు వెలిగించి పట్టుకుంటే తప్ప దారి కూడా కనపడదుట. ఇక ఎవరైనా అపరిచితులు అడుగు పెడితే తడబడేలాగా ఆ ఏర్పాట్లు చేశారట. నిజానికి ఏ నేలమాళిగని గతంలో తెరిచారు అని అనిపించింది. ఎప్పుడో మాత్రం తెలీదు, బట్ తెరిచారని మాత్రం తెలుసు. అన్ని నేలమాళిగల్ని అదివరకు తెరిచారని, వస్తువుల జాబితా రాసి పెట్టారని, దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ జాబితాని ఆలయ నిర్వాహకులు కమిటీకి అందజేయలా అన్నారు ఆనంద్ బోస్. అప్పట్లో కొన్ని శతాబ్దాల పాటు అలాగ మూసేసి ఉంచితే ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు మొన్న ఆ 2013లో తెరవడం వల్ల అది చెదిరింది. వాటిల్లో ఉన్న వస్తువులు చెడిపోకుండా ఉండడానికి శాస్త్రీయ పద్ధతిలో కొన్ని రకాల వాయువులు వాటిని ఉపయోగించి మైక్రో క్లైమేట్ సృష్టించడానికి ఇస్రో, కెల్ట్రాన్ అంటే కేరళ ప్రభుత్వపు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, అవన్నీ కూడా అప్పట్లో ముందుకొచ్చినాయి. ఓ పక్క టన్నుల కొద్ది బంగారం, వజ్రవైఢూర్యాలు, పురాతన విగ్రహాల క్యాటలాగ్ తయారవుతూ ఉండగా అప్పట్లో ఇంకో పక్క అవి పని పూర్తి చేసినాయి. ఇక ఏ మాళిగ పని పూర్తవుతూ ఉండగా బి మాళిగను తెరుద్దాము అని అప్పట్లో కమిటీ నిశ్చయించింది. అప్పుడు గుడిలో ఈ అష్టమంగళ దేవ ప్రశ్నం అనే ఒక ప్రక్రియని నిర్వహించారు. అంటే పూనకం వచ్చిన పూజారి భగవంతుడి తరఫున మాట్లాడుతూ బి మాళిగని తెరవాలా వద్దా, తెరిస్తే మంచిదా కాదా ఇలాంటి విషయాల మీద మాట్లాడుతూ బి మాళిగ నాలో భాగం, అది తెరవడం నాకు ఇష్టం లేదు, తెరిస్తే తెరిచిన వారి కుటుంబాన్ని నాశనం చేస్తాను అంటూ అలా చెప్పారు. దాంతో ఎందుకులే అనవసరంగా భగవంతుడు కూడా ఇష్టం లేదా తెరవడం అన్నటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ మాళిగ ద్వారం మీద కూడా పాము బొమ్మ గీసింది. ఈ మాళిగల గురించి కేసు వేసినటువంటి సుందరరాజన్ 2011 జూలైలో చనిపోయాడు. వీటి వలన తెరవరాదు అని భక్తులు ఆందోళన చేశారు. ఏదేమైనా దాన్ని కూడా తెరవాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో కమిటీ ఉన్నది. స్థితిగతుల్ని కోర్టుకి నివేదించి వాళ్ళ ఆదేశాలను కూడా కోరింది. అయితే కోర్టు అప్పటికీ ఇప్పటికీ ఈ బి నేలమాళిగని తెరవాలా వద్దా అనే విషయం మీద దాని డిసిషన్ ఏం చెప్పలేదు. ఎవరైతే ఈ నెక్స్ట్ దీని బాధ్యతల్ని తీసుకుని వాళ్ళు చూస్తారో వాళ్ళు మటుకు డిసిషన్ తీసుకోవడానికి హోల్ అండ్ సోల్ రైట్స్ ఉన్నాయి అని అన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడైతే రాజకుటుంబీకులకి హోల్ అండ్ సోల్ రైట్స్ వచ్చినాయో ఖచ్చితంగా బి మాళిగని వాళ్ళు ఓపెన్ చేస్తారేమో అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది నాకు ఫస్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు లేదు, మా పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో మేము దాన్నే పాటిస్తాము, వాళ్ళ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పిన తర్వాత కొద్ది గొప్ప నమ్మకం వచ్చింది. బట్ ఇగో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇసుక రేణువుల్లో కూడా బంగారపు రసన్ని వాళ్ళు తయారు చేసి మరి దాంతోపాటు బయటికి తరలించారు అని అన్నప్పుడు, అని తాళం చెవులు వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు, హోల్ అండ్ సోల్ డిసిషన్ కూడా వాళ్ళదే అయినప్పుడు ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనేది చెప్పలేము. అయినా మన పిచ్చి కానీ దేవుడు మనల్ని కాపాడేవాడు, మనల్ని ఏంటి సృష్టి మొత్తాన్ని, అలాంటిది ఆయన ఆస్తుల్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చేస్తున్నారనేది ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. రైట్ టైంలో రైట్ డిసిషన్ ఆయనే తీసుకుంటాడు. సో భగవంతుడి సొమ్ము ఆశపడ్డవాళ్ళు ఎప్పుడు కూడాను అంత ఇదిగా ఎవరు ఆశపడరు. ఒకవేళ పడితే వాళ్ళని ఏం చేయాలనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. కాబట్టి మనము ఓ అర్జెంటుగా కూర్చొని ఏం జరుగుతుందో ఏంటో, బి మాళిగని తెరుస్తారా లేదా, అందులో ఏమున్నాయి, ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు మనం దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. ఓకే, కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, వీళ్ళు మళ్ళీ అంటే వెళ్ళి దాన్ని స్టే చేర్చుకోవడము, తర్వాత దాని మీద ఫైట్ చేయడము జరిగిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. లెట్ ఇట్ బి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇదండి ఇవాళ చిత్రం పడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం పడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకుంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే Thank you. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆనందముతో అమృతవాహిని బోలలాడి మై మరచెదిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే రుసరుసలాడుతూ విసిరిన వాల్ జడవలపు పాశమని వెదరిదిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకుంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. శిల్పి కల్పనవు ఏక విభావనవు శశికళ ఉంది నీలో నన్నే నిలిపేవు నీడే ఏ శిల్పి కల్పనవు ఏ కవి భావనవు సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల వీవే ఆహా హృదయము కొలిచి సాకివి నీవే కవి కాళిదాసు సకలవీరి తొలి ప్రేమ దీపము వెలిగించినావే తొలి పూల బాణము వేసింది నీవే నీలో నన్నే నిలిపేవు నీడే ఏ శిల్పి కల్పనవు ఏక విభావనవు
ఏం రాధ బాధపడుతున్నావా
లేదు మీ ఆనందమే నా ఆనందం
మొదట్లో అలాగే ఉంటుంది ఇంకొక పెగ్గు వేస్తే అన్ని సర్దుకుపోతాయి నా మాట విను
జస్ట్ వన్ మోర్
ఈ నిషాలో నీ కళ్ళెంత అందంగా ఉన్నాయి
ఈ తూపులు తోచి దూర వయసు దోచి కొత్త వలపులు తిలికితివా మత్తు కనులా చిన్నదాన తూపులు తోచి దూర వయసు తోచి కొత్త బలపులు తెలికితివా మత్తు కనులా తినదాన
Thank you. ఇది మంచి సమయము దో